జై మహాకాల్. ఇది డిసెంబర్ 25, 2004 గురుసత్వ మహోత్సవాల సందర్భంగా సాయంత్రం 4 గంటలకు మాస్టర్ రిచన్ లెక్చర్. జై జై మహాకాల్.
యత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. గురు పూజా మహోత్సవాలలో ఈ సంవత్సరం జరిగిన ఈ గురు పూజా మహోత్సవాలు ఇదివరకు జరిగినటువంటి గురు పూజా మహోత్సవాలకి చాలా భిన్నంగా మనం జరుపుకుంటున్నాం. ఈ జరుపుకోవటంలో మనము రేపు జనవరి 1 నుంచి మళ్లీ సంవత్సరం చివరిలో వచ్చేటటువంటి గురు పూజా మహోత్సవాల లోపల ఒక విశేషమైనటువంటి సంకల్పంతో మనము కార్యక్రమాలు మొదలెట్టబోతున్నాం. ఏమిటా సంకల్పము అంటే, భారతదేశము లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఆధ్యాత్మిక ప్రదేశ్గా మారాలి, ఆధ్యాత్మిక యొక్క కేంద్రంగా మారాలి. ఈ ఆధ్యాత్మిక యొక్క కేంద్రముగా మారటానికి కొన్ని విషయాలు నేను చెప్పాను, విన్నవాళ్ళు మళ్ళీ గుర్తు చేసుకోండి, కొత్తగా వచ్చిన వాళ్ళు మళ్ళీ జాగ్రత్తగా వినండి. మనం ఏం చేయదలుచుకున్నాము అంటే, మొట్టమొదట గురుగీతను ప్రచారంలోకి తీసుకురావాలి. భారతదేశంలో గురువులు గురు సాంప్రదాయాలు ఒకటే ఉన్నాయి తప్ప గురువుని ఎలా ఉపాసన చేయాలి, గురువుని ఎలా ఉపయోగించుకోవాలి, యాక్చువల్ గా శివుడు పార్వతికి చెప్పినటువంటి ఆ గురుగీత, స్కందపురాణంలో ఉన్నటువంటి ఆ గురుగీత గురువుని ఎలా ఉపయోగించుకోవాలో చెప్తుంది. శిరిడి సాయి దానికి ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణగా నిలిచాడు. అంచేత మీరు నోట్ చేసుకుంటూ ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోవటమే కాకుండా మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోయే ముందు ఈ కార్యక్రమానికి మీరు ఎలా సహకరించగలరు అన్నది కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకి మీరు చెప్పాలి. వచ్చినే వినేసి వెళ్ళిపోతే ఏం లాభంలే, కానీ అందరూ అది చేస్తారని నేను అనుకోవటంలే. కానీ ఇన్ని సంవత్సరాలుగా నాతో పాటు ఉన్నటువంటి వ్యక్తులు ఈ మార్పును గమనించండి. మొదటి సిలబస్ నెక్స్ట్ ఇయర్ లోపల గురుగీత అనేటటువంటిది సాయి లీలామృతం ఎలాగైతే ఈనాడు ప్రచారంలోకి వచ్చిందో గురుగీత అలా ప్రచారంలోకి రావాలి. దానికి ఏం చేయగలం అన్నది ఆలోచించండి, దానికి తగిన ప్రణాళిక వేయండి. నెంబర్ 1. రెండోది, ఆధ్యాత్మికత అంటే సూర్యకిరణ విజ్ఞానమే అని మీకు అర్థం అవ్వాలి. ఎక్కడో మనకి దృష్టికి కనిపించినటువంటి భగవంతుడి గురించి మనం మాట్లాడటం లేదు. పతంజలి యోగ సూత్రాలు, పతంజలి అంటే అర్థం ఏంటి, పతన్ అంజలి, మన దోషిలోనే పడేటటువంటి సూర్యకిరణాలు మన శరీరంలో 5 శక్తిధారాలుగా లోపలికి వెళ్తాయి. 5 ప్రాణాలు 5 ఉపప్రాణాలుగా వెళ్తాయి. ఆ యోగరీత్య పతంజలి చెప్పాడు, ఆ యాంగిల్ లో మనం చదవటం లేదు పతంజలి యోగ సూత్రాలను. ఆ యోగ సూత్రాలను చదువుతూ అష్టాంగ యోగ విద్యను మనం ప్రపంచానికి అందజేయాలి. చాలా జాగ్రత్తగా మీకు చెప్పింది అర్థం చేసుకోండి, పతంజలి యోగ సూత్రాలు అంటే సూర్యకిరణ విజ్ఞానమే. సూర్యకిరణాలను మించి ప్రకృతిలో ఏమీ లేదు. అంతకంటే ఎక్కువ నువ్వు నేర్చుకోలేవు అంటాడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు. ఇమం విరస్వతే యోగం ప్రోక్తవాహమవ్యయం. ఈ అవ్యయమైనటువంటి యోగ విద్యను నేను మొట్టమొదట సూర్యుడికి చెప్పాను. ఆ సూర్యుడి నుంచి వచ్చినటువంటి యోగ విద్య, ఆ సూర్యకిరణ విద్య ద్వాపర యుగాంతంలోనే సకాలైన మాట యోగో నిష్ట పరంతప అని చాలా బాధతో చెప్తాడు శ్రీకృష్ణుడు. కానీ మనం బాధపడుతూ చదవద్దు, అది మనం నేర్చుకుందాం. అది పతంజలి యోగ సూత్రాలు మనం నేర్చుకోవాలి. పతంజలి యోగ సూత్రాలు అంటే కూడా అర్థం చేసుకోండి, పతంజలి నీ చేతుల్లోనే ఆ సూర్యకిరణాల యొక్క శక్తి ఉన్నది. న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ అంటే గమనం యొక్క నియమాలు, గ్రావిటేషన్ లా అంటే గురుత్వాకర్షణ నియమము అని ఎలా చెప్తుందో, పతంజలి యోగ సూత్రాలు అంటే నీ అంజలిలోనే ఉన్నాయి నాయన యోగ విద్య అంతా కూడా. ఐదు ప్రాణాలు, ఐదు ఉప ప్రాణాలు కాకుండా ఈ చేత్తోనే మనం ముద్రలు వేస్తాం. ఈ చేత్తోనే పంచతత్వాల మీద ఆధిపత్యం వహిస్తాం మనం. అగ్నితత్వము వాయుతత్వము, కరెక్ట్, ఆకాశతత్వము, పృథ్వీతత్వము. ఇది అర్థం చేసుకోండి. ఇది చెప్పుకోవటానికి ఇది కూడా మనం ఆంధ్రప్రదేశ్ మారుమూలనికి ఈ జ్ఞానం పంపించాలి. పతంజలి యోగ సూత్రాల యొక్క జ్ఞానం పంపించాలి. అందరూ అన్ని చేయలేరు. మీలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క బాధ్యత తీసుకోండి. మీరు ఏం బాధ్యత తీసుకుంటారో అందరూ మీరు ఆలోచించండి. ఈ పతంజలి యోగ సూత్రాలతో పాటు మూడు విషయాలు మనం అర్థం చేసుకోవాల్సి వస్తుంది. శబ్దం యొక్క శక్తి, పృథ్వీ యొక్క శక్తి, సూర్యకిరణాల యొక్క శక్తి. ఈ మూడు కలిపితే వచ్చేది ఆవు. పృథ్వీ పరిపూర్ణ పృథ్వీకి సంకేతము ఆవు. మనం భారతీయులు, మనం జెండా ఎగరేస్తాం. ఆ జెండాలో మూడు రంగులు చక్రం ఉందంటే, కానీ ఎవడైనా జెండా గురించి కాస్త నీచంగా మాట్లాడితే ఏం చేస్తారు మీరు? చేసి చెండాడేస్తామండి. అలాగే ఆవులో ఈ మూడు విద్యలు ఉన్నాయి. పృథ్వీ యొక్క విద్య ఉన్నది, సూర్యకిరణాల యొక్క విద్య ఉన్నది ఆవులో, వాక్కు యొక్క విజ్ఞానం ఉన్నది. ఇంకా ఆవుని ఎప్పుడైతే మనం ఉపాసన చేయటం మానేశాము, ఉపాసన అంటే దగ్గర కూర్చోటం అని అర్థం, పూజించటం అనేం కాదు. ఎందుకు పూజలు, అర్థం పర్థం లేని పూజలు. ఆవు యొక్క సామీప్యంలో కనుక మీరు ఉండగలిగితే ఈ మూడు, సూర్యకిరణ విజ్ఞానము, పృథ్వీ యొక్క రహస్యాలు, వాక్కు యొక్క రహస్యాలు మీకు అర్థమవుతాయి. దానికి నేను కోరుకునేది మీకు చాలాసార్లు చెప్తున్నాను నేను ఈ మధ్య, సహస్ర ఆవులు ఉన్నటువంటి గోశాల కావాలి మనకి. ఎలా? నన్ను అడగండి. అది మన సిలబస్ చెప్తున్నాను నేను. ఎలా అన్నా తెలిస్తే నేను మీతో చెప్పను, నేను చేసేసుకుపోతా. దానికి ఒక చిన్న సలహా ఏంటి అంటే, గోశాలను ఉన్నటువంటి వాళ్ళు ఆల్రెడీ దీంట్లో అనుభవం ఉంది కనుక దీనికి ఏ విధమైనటువంటి ప్రయత్నాలు చేస్తే మంచిదో వాళ్ళు కలిసి నిర్ణయించుకోండి. లేదు, భారతీయ సంస్కృతి మీద ప్రేమ అభిమానం ఉన్నటువంటి వాళ్ళు ఇది ఒక మంచిది అని చెప్పారు గురువులు, మనం అలాగా సహస్ర ఆవులు ఉన్నటువంటి గోశాలను ఆంధ్రప్రదేశ్ లో నాలుగైదు చోట్లైనా నిర్మించగలమా? ఎలా? ఏమిటి? ఆర్తి అంటూ ఉంటే ఖచ్చితంగా మార్గం వస్తుంది. ఖచ్చితంగా మార్గం వస్తుంది. కోరిక ఉంటే కాదు. వేరు వేరు అంటే సంకల్పం, కోరిక కాదు. అదొక సంకల్పంగా కనీసం నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లో 1000 ఆవులు ఉన్నటువంటి గోశాలను మనం నిర్మించుకోగలిగి అక్కడ ఈ సాధన రహస్యాలు మనం మాట్లాడుతాం. హృదయతత్వము, సూర్యకిరణ తత్వము, వాక్ శక్తి యొక్క తత్వము, అది రెండో లక్ష్యం. మొదటిది ఏంటి? గురుగీత ప్రచారం. గురుగీత ప్రచారం అంటే ఆ ఖండదా పట్టించేసే మాస్టారి శ్లోకాలు ఎలిమెంటరీ, అది చేయాల్సిందే. కానీ నేను కోరుకునేది సాయి గురువుని ఎలా పూజించాలో చెప్పాడు. 12 ఏళ్ల పాటు నేను నా గురువుని చూస్తూనే ఉన్నాను అన్నాడు. గురుగీత చదివి మనము ఆ విధమైనటువంటి సాధనలు చేయగలమా అని. సాయి 12 ఏళ్ల పాటు నా గురువుని నేను చూస్తూనే ఉన్నాను అంటే మీ ఉద్దేశం గురువుని ఎలా పట్టేసుకుని ఈయన కదలకుండా, ఆయన కదలకుండా, రాత్రి ఆయన నిద్రపోనివ్వకుండా, ఈయన గారు నిద్రపోకుండా చేసి ఉంటాడని నేను అనుకోను. కదా. అంచేత దాన్ని కొంచెం అర్థం చేసుకోండి. గురుగీత యొక్క ప్రచారము, రెండవది రెండవది ఏం చెప్పా, పతంజలి యోగ సూత్రాలు అనగా సూర్యకిరణాలు పృథివీ వాక్శక్తి యొక్క ఇది. దీనికి ప్రాణాయామంతో కూడినటువంటి సూర్య నమస్కారాలు చాలా ఉపయోగపడతాయి. అంచేత ఎక్కడెక్కడ ఈ విధమైనటువంటి ప్రయత్నాలు ఉంటాయో ఖచ్చితంగా అక్కడ సూర్య నమస్కారాలు విత్ ప్రాణాయామ జరగాలి. మూడవది నేను చెప్పినది ఏమిటి, భారతదేశము ఒక మట్టిగడ్డగా కాకుండా భారతదేశము ఒక దివ్యమైనటువంటి ఆత్మ, భారతదేశము మాతృస్వరూపిణి. ఆ భారతదేశం యొక్క స్వాతంత్రానికి మనం పనిచేసి స్వతంత్రం అయిపోయాము అనేటటువంటి ఒక అపోహలో ఉన్నాము. లేదు, భారతదేశానికి స్వాతంత్రం రాలేదు. అరవిందో చాలా స్పష్టంగా చెప్పాడు, ఇలాంటి స్వాతంత్రం కాదు ఋషులు కోరుకున్నది, మహాత్ములు కోరుకున్నది. వాళ్ళు ఒక అఖండమైనటువంటి భారతదేశం, అది కూడా ఒకే విశ్వంలో ఉన్నటువంటి భారతదేశం. ఈ విశ్వం ఇన్ని ముక్కలుగా అమెరికా అని, రష్యా అని, పాకిస్తాన్ అని, ఇదని అతని ఇలా ఉండకుండా ఒకే విశ్వంగా దానికి కావలసినటువంటి తపశ్చర్యలు ఇద్దరు మహాత్ములు చాలా స్పష్టంగా చేశారని చెప్పాను నేను మీకు. ఒకటి శ్రీరామ శర్మాచార్య, రెండవది అరవిందో. శ్రీరామ శర్మాచార్య, రెండవది అరవిందో. 1950లో అరవిందో సూచి శరీర సాధన చేస్తే 1984 నుంచి 1990 వరకు శ్రీరామ శర్మ గారు సూక్ష్మ శరీర సాధన చేశారు. కానీ భారతదేశం ఇలా ఉంది. భారతదేశం మీద ప్రేమ ఉన్నటువంటి మహనీయులు, భారతదేశాన్ని తల్లిగా మీరు కొలవగలిగితే, స్వాతంత్రానికి ముందు జైళ్ళకి వెళ్లారు, ప్రాణాలు అర్పించారు, చాలా కష్టపడ్డారు. ఇప్పుడు మీరు ప్రాణాలు అర్పించక్కర్లేదు, జైలుకి వెళ్ళక్కర్లేదు, ప్రేమతో కనుక భారతదేశం యొక్క ఉన్నతికి ఏమిటి నాడు కరువైంది అంటే, తపస్సు చేయగలిగేటటువంటి వ్యక్తులు కరువయ్యారు. భారతదేశ స్వాతంత్రానికి పోరాటం అనేది జరుగుతున్నప్పుడు 1857 నుంచి 1947 వరకు అనేక మంది మహనీయుల యొక్క తపశ్చర్య మనకి లభించింది. రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, అరవిందో, ఇంకా అనేక మంది యోగులు. ఆ యోగులందరి యొక్క తపశ్చర్య యొక్క ఫలితము ఈ మాత్రం స్వాతంత్రంగా లభించింది. కానీ ఈ ఆంశికమైనటువంటి స్వాతంత్రంతో మనము సర్దుకోము, మనకి పరిపూర్ణమైనటువంటి స్వాతంత్రం రావటమే కాకుండా భారతదేశపు యొక్క ఆధ్యాత్మిక శక్తిని ప్రపంచానికి అందజేసి ఒక నూతన యుగాన్ని, పృథ్వీని స్వర్గంగా మార్చగలిగేటటువంటి శక్తిని మేము దింపుతాము అనేటటువంటి వాళ్ళకి నేను గత 2 రోజుల నుంచి ఆహ్వానం పలుకుతున్నాను. 1 సంవత్సరం పాటు నాతో కలిసి ఆ తపస్సు చేయదలుచుకున్న వాళ్ళు ఏం చేయాలో నేను చెప్పాను, దానికి ఆలోచించుకోండి. స్పష్టంగా అర్థం చేసుకోండి, మీరు ఉత్తిగా వెళ్ళిపోకండి ఇక్కడ నుంచి. కనీసం మీరు వెళ్ళాక ఆ గురు పూజా మహోత్సవాల్లో ఇవి చెప్పబడ్డాయి, కనీసం అది మీరు చెప్పినా చాలు, అందుకునే వాళ్ళు అందుకుంటారు. గురుగీత, పతంజలి యోగ సూత్రాలు, మూడోది తపస్సు, భారతదేశపు యొక్క ఆధ్యాత్మిక సాధన వ్యక్తి వ్యక్తికి, ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళకి చెప్పగలిగేటటువంటి అగ్ని మనము సూక్ష్మ జగత్తులో తయారు చేయగలగాలి, దానికి తపస్సు చేయాలి. ఇది కాక మానవ జాతికి ఈనాడు విశ్వవిద్యాలయాల్లో చెప్తున్నటువంటి విద్య పోయి ఒక నూతన విద్య ఆవిర్భవించనున్నది. ఒక నూతన విద్య ఆవిర్భవించనున్నది. ఆ నూతన విద్య యొక్క సిలబస్ నేను మీకు చెప్పాను, నేను మళ్ళీ వాళ్ళు చెప్తున్నాను. మొదటి సిలబస్ ఏంటి అంటే పరిణామ క్రమం గురించి స్పష్టంగా తెలియట. మానవ జాతి యొక్క పరిణామ క్రమం గురించి మనుషులకి తెలియదు. అసలు ఆధ్యాత్మికతలోనే ఋషి అనే పదం మనకి కాస్త అవగాహన ఉంది. ఋషి తర్వాత రాజర్షి, మహర్షి, బ్రహ్మర్షి, ఏంటి తేడా ఈ ఋషుల్లో? మనం భారతీయులు. ఋషులలో ఈ 5 స్థితులు ఉన్నాయి. ఈ 5 స్థితుల్లో పరిణామ క్రమం గురించి పూర్తిగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తిని మనం ఋషి అంటాము. ఋషి యొక్క పని ఏంటి అంటే పరిణామ క్రమం గురించి అతనికి పూర్తిగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. మరి ఈ పరిణామ క్రమం ఈనాడు మనకు ఎవడు చెప్తాడు? సిబిడి బ్లాబెట్స్కి అని ఇద్దరు మహనీయులు ఉన్నారు. థియోసాఫికల్ సొసైటీ అని ఒక సొసైటీ ఉంది. శ్రీరామ్ శర్మ ఆచార్య థియోసాఫికల్ సొసైటీలో బ్లాబెట్స్కి రాసినవన్నీ కూడా అక్షర సత్యాలే అని ఆయన ఆమోద ముద్ర వేశాడు మనకి. ఒక గురువు ఒక మాట అంటే క్యాజువల్ గా అన్నాడని అనుకోవద్దని. ఆయన ఆత్మకథ రాస్తూ మధ్యన ఈ లైన్ రాశాడు, మీకు తెలుసునో లేదో, ఆయన ఆత్మకథ చదివిన వాళ్ళు చూడండి. మధ్యన ఒక సెంటెన్స్ ఉంది, బ్లాబెట్స్కి రాసినవన్నీ కూడా అక్షర సత్యాలే అని. ఎందుకు రాశాడు ఆయన ఆత్మకథలో? ఎందుకు రాశాడు అంటే మీకు అర్థం అవ్వాలి. బ్లాబెట్స్కి రాసినటువంటి అక్షర సత్యాలలో 21వ శతాబ్దము మొదటిలో 20వ శతాబ్దము చివరిలో ఒక దివ్య విభూతి వస్తుంది, ఆ విభూతి ఆధ్యాత్మిక అని చెప్తుంది అంటే ఆయన ఎవరి గురించి చెప్పుకున్నాడు? తన గురించి చెప్పుకున్నాడు. కానీ ఋషులకి వాళ్ళకి అహంకారాలు ఉండవు, మనం అర్థం చేసుకోగలగాలి ఆయన ఎవరిని ఇండికేట్ చేస్తూ చెప్పాడు అని. చేత ఋషి స్థాయికి ఎదగాలి అంటే మీకు థియోసాఫికల్ సొసైటీ లిటరేచర్తో పరిపూర్ణమైనటువంటి జ్ఞానం ఉండాలి. ఎందుకు థియోసాఫికల్ సొసైటీ అంటున్నాను? వేదాలలో ఈ పరిణామ క్రమం ఉంది, పురాణాలలో ఈ పరిణామ క్రమం ఉన్నది, కానీ మనకి సంస్కృతం రాదు. రెండు, ఒకవేళ పరిణామ క్రమం గురించి అక్కడ చెప్పుకున్నా మనకి అర్థం కాదు. కానీ సీక్రెట్ డాక్టర్ యానిబెసెంట్ రాసినటువంటి పుస్తకాలు, ఆ తర్వాత జిడ్డు కృష్ణమూర్తి మొదలుగు ఉన్నటువంటి మన భారతీయులు రాసినటువంటి పుస్తకాలలో పరిణామ క్రమం గురించి చాలా స్పష్టమైనటువంటి అవగాహన ఉన్నది. దానికి మనం ఏం చేయగలం అంటే, థియోసాఫికల్ సొసైటీ చదివిన వాళ్ళందరూ ఏమైపోతారు? ఏమవుతారు? ఋషులు అవుతారు. ఋషి తర్వాత రాజర్షి మహర్షి. ఋషి, రాజర్షి, మహర్షి, బ్రహ్మర్షి, దేవర్షి అంటే ఇప్పుడు మనం ఏమవ్వాలి? రాజర్షులం అవ్వాలి. రాజర్షులం అయినటువంటి వాడు ఏం చేస్తాడు? పరిణామ క్రమంలో వాడు ఎక్కడున్నాడో తెలుసుకుని. ఋషి రాజు ఏం చేస్తాడు? పరిపాలన చేస్తాడు. ఎవడు ఎక్కడున్నాడో ఏం చేయాలో దాన్ని అవగాహన చేసుకుంటాడు. దాన్ని దేంతో చేస్తాడు? శక్తితో చేస్తాడు. శక్తి లేనటువంటి రాజు నిర్వీర్యుడే కదా. అంతేత రామకృష్ణ పరమహంస యొక్క దేవతా శక్తుల యొక్క ఆకర్షణ భూమి మీదకి. రామకృష్ణ పరమహంస ఏం చేశాడు అంటే దేవతా శక్తుల్ని భూమి మీదకి ఆకర్షణ తీసుకెళ్ళాడు. ఆ దేవతా శక్తుల్ని మీరు ఉపయోగించుకోగలిగితే ఋషి నుంచి ఏమవుతారు? రాజర్షికి అవుతారు. రాజర్షి అంటే అర్థమైంది కదా, దేవతా శక్తుల్ని ఉపయోగించుకోవటం, శక్తుల్ని ఉపయోగించుకోవటం. ఆ రాజర్షి స్థాయి నుంచి ఎక్కడికి వెళ్ళాలి మీరు? మహర్షి స్థాయికి వెళ్ళాలి. మహర్షి అంటే ఏంటి? ఒక రాజు వద్దు, ఒక భారతం కాదు. ఏం కావాలి మనకి? మహాభారతం కావాలి, ద గ్రేట్ ఇండియా కావాలి. కానీ మనం ఎప్పుడు కూడా ఒక మంచి దాన్ని ఒక చెడు దానితోనే అర్థం చేసుకుంటాం. మహాభారతం అంటే మనకు అర్థమైంది ఏంటంటే యుద్ధం, అన్నదమ్ముల మధ్య యుద్ధం అంటే మహాభారతం అని అంటాం తప్ప ది గ్రేట్ ఇండియా అనేటువంటి భావమే రాదు. యథా బుద్ధి సదా భావ అనుకోవాలి మన సంస్కృతం రాదు. మన బుద్ధి ఎప్పుడు కూడా ఇలాగే ఆలోచిస్తుంది, అర్థం అర్థం లేకుండా. అంతే మహాభారతం అంటే కనీసం అదొక్కటైనా నేర్చుకుని వెళ్ళండి. మహాభారతం అంటే అఖండమైనటువంటి భారతం తప్ప యుద్ధము కాదు. దానికి అది అవసరమైంది, అది వేరే విషయం. ఈ మహాభారతాన్ని మీరు మీ వ్యక్తిగత జీవితంలో దైవాసుర సంగ్రామంగా మీరు చేసుకోవాలి, అప్పుడు మీరు మహర్షులు అవుతారు. ఈ వ్యక్తిగత సంగ్రామం ఎలా చేసుకుంటారు అన్న దాంట్లోనే మీకు గురుగీతలు, పతంజలి యోగ సూత్రాలు ఉపయోగపడతాయి మహర్షులుగా మారటానికి. అందుకే పతంజలిని ఏమంటాం మనం? మహర్షి అంటాం. అర్థమవుతుంది కదా? అంచేత ఋషి, మహర్షి, మహర్షి తర్వాత బ్రహ్మర్షి. ఈ బ్రహ్మర్షి ఏం చేస్తాడు? భారతదేశపు యొక్క సంస్కారాన్ని ప్రపంచం అంతటా విస్తరింపజేస్తాడు, బ్రహ్మాండం అంతటా విస్తరింపజేస్తాడు. బ్రహ్మాండం అంతటా, పృథ్వీ అంతటా కాదు, పృథ్వీ బ్రహ్మాండంలో ఒక అంశం మాత్రమే. బ్రహ్మర్షి యొక్క పని ఈ మొత్తము సూర్య కుటుంబ వ్యవస్థలో ఈ పరిణామ క్రమాన్ని అందజేయాలి. అందజేయటానికి ఒక జగద్గురు తత్వం అంటూ ఉంటుంది. కృష్ణం వందే జగద్గురు అంటాం. గురుతత్వం నుంచి జగద్గురు తత్వానికి మనం ప్రయాణం చేస్తాం. ఆ జగద్గురు తత్వానికి ఎప్పుడైతే మనం ప్రయాణం చేస్తామో, ఆ జగద్గురు తత్వాన్ని ఎప్పుడైతే మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తామో, అప్పుడు మనము రాజేష్ నుంచి బ్రహ్మర్షికి వెళ్తాం. ఆ రాజేష్ నుంచి బ్రహ్మర్షికి వెళ్లేటటువంటి స్థితి రెండు చరణాలలో జరుగుతుంది. ఒకటి భారతదేశం యొక్క అఖండత్వము, రెండవది విశ్వం యొక్క అఖండత్వం. భారతదేశం యొక్క అఖండత్వము అరవిందో చెప్తే, ప్రపంచము విశ్వం యొక్క అఖండత్వము శ్రీరామ శర్మ ఆచార్య గురుదేవులు చెప్పారు. వీళ్ళిద్దరూ కూడా ఒకళ్ళకొకళ్ళు పరస్పర పూరకాలు. అంతేత శ్రీ గురుదేవులే సూక్ష్మీకరణ సాధన గురించి రాస్తున్నప్పుడు అరవిందో ఎక్కడవుతే తన సాధనలో ఆపాడో, నేను అక్కడి నుంచి నా సాధన పంచతత్వ పంచ వీరభద్ర సాధన మొదలెట్టాను. అంతేత అరవిందో సొసైటీ ఏమవుతారు మీరు? కొంచెం మనం ఒకటి చూద్దామా, విషయం అంటే ఎవరు, ఏం చదవాలి? ఫిలాసఫికల్ సొసైటీ. నెక్స్ట్ ఏంటి? రాజేష్ ఎవరు? శ్రీరామకృష్ణ పరమహంస మిషన్ ఆర్క్, మిషన్ ఆర్కే కాదు, ఆర్క్ రామకృష్ణ మిషన్. ఇంత ఋషి రాజేష్. రాజేష్ తర్వాత మహర్షి ఎవరన్నాను? పతంజలి ప్లస్ గురుగీత. అంచేత గురువు లేకుండా ఈ శాస్త్రాలు ఏం అర్థం కాదు. అంచేత గురుగీత, పతంజలి యోగము ఎక్కడికి వెళ్ళారు? మహర్షికి వెళ్ళారు. దాని తర్వాత అరవిందో శ్రీరామ శర్మ ఆచార్య పరస్పర పూరకాలు. అరవిందో భారతదేశం యొక్క భవితవ్యతను శాసిస్తే, శ్రీరామ శర్మ ఆచార్య విశ్వం యొక్క భవితవ్యతను నిర్దేశించాడు. అంటే ఈ రెండు మనకి తెలియాలి. ఈ రెండు కలిస్తే ఏమవుతుంది? బ్రహ్మర్షి అవుతుంది. ఇదంతా కాకుండా శ్వాసనే కనుక మీరు అస్త్రంగా ఉపయోగించుకోగలిగితే, శ్వాసను మీరు విశిష్టంగా తీసుకోగలిగితే, జ్ఞానాన్ని విశిష్టమైన జ్ఞానం ఏమంటాం? విజ్ఞానం అంటాం. జ్ఞానము విజ్ఞానం, జ్ఞానము విశిష్టమైనటువంటి జ్ఞానం అయినప్పుడు విజ్ఞానం అవుతుంది. శ్వాస మనం తీసుకునేటటువంటి శ్వాస విశిష్టమైనటువంటి శ్వాస అవుతే విశ్వాసము అవుతుంది. అది కావాలి అంటాను. మీ శ్వాస మీకు అర్థమైనదా? ఎందుకు మీ శ్వాస మీకు అర్థం అవ్వాలి? శ్వాస అర్థమైనటువంటి వ్యక్తి సాధన చేయగలిగితే, ఒక్కొక్క శ్వాస తీసుకుంటూ ఉంటే తన శరీరంలో ఒక్కొక్క సంవత్సరంలో వచ్చేటటువంటి మార్పులు తెచ్చుకోగలడు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీరు శ్వాస పీల్చుకుని వదిలేరు, శ్వాస పీల్చుకుని వదిలేరు, శ్వాస పీల్చుకుని వదిలేరు. ప్రాణాయామము అనేటటువంటిది యాక్చువల్ గా ప్రాణమయ కోశానికి సంబంధించింది కాదు, విజ్ఞానమయ కోశానికి సంబంధించింది. కానీ విజ్ఞానమయ కోశము ప్రాణమయ కోశము ఒకదాని మీద ఆధారపడి ఉంటాయి కనుక, పంచకోశాలలో ఒకదాని మీద ఒకటి ప్రాణమయము విజ్ఞానమయ కోశాలు ఆధారపడి ఉంటాయి కనుక శ్వాసని ప్రాణమయ కోశంతో పోలుస్తాము. యాక్చువల్ గా శ్వాస విశ్వాస విజ్ఞానమయ కోశానికి ఆధారం అవుతుంది. ఈ ఆధారం ఎలా అవుతుంది? మీరు శ్వాస తీర్చుకుంటున్నప్పుడు ఒక్కొక్క సంవత్సరం దాటేయాలి. నాతో చాలా మంది అడిగారు, మాస్టర్ చెప్పండి అవుతే ఎలా దాటుతాం? అది ఎప్పుడు చెప్పాలి? దేవర్షి స్థితిలో చెప్తాం. ఈ శ్వాస మీరు ముందు ఋషులు అవ్వాలి. ఋషుల నుంచి రాజేష్లు అవ్వాలి, రాజేష్ నుంచి మహర్షులు అవ్వాలి. దేవర్షి స్థితిలో మీకు ఈ శ్వాస ఎలా మారుతుందో మీకు అర్థమవుతుంది. అంతకంటే తక్కువలో మీరు చేసుకోలేరండి. కానీ గురువులు చెప్పేటటువంటి ఒక అద్భుతమైనటువంటి, మీకు చాలా నచ్చేటటువంటి విషయం ఏం చెప్తారు అంటే, ఈనాడు ప్రపంచంలో ఉన్నటువంటి మానవ జాతి అందరూ కూడా ఋషులే. అందరూ మానవ శరీరధారి ఎవడైనా అయ్యాడు అంటే వాడు ఋషి. వాడికి అది గుర్తు రావటం లేదు. అది గుర్తు రావటానికి భగవద్గీత కావాలి. ఏది గుర్తు రావటానికి? మేమందరం ఋషులమే అని తెలియజాను. ఇంత భగవద్గీత క్లాసెస్ ఆ డైరెక్షన్ లో మనం ఎందుకు చేసుకుంటాము అంటే, ఆ భగవద్గీతని అవగాహన చేసుకోవడానికి మూడు విశేషమైనటువంటి చరణాలు ఉన్నాయి. మొట్టమొదటి ఏంటి అంటే, కార్పణ్య దోషో భవత స్వభావ పృచ్ఛామిత్వాం ధర్మ సమ్మూఢచేత శ్రేయస్య నిశ్చితం బ్రూహితన్మే శిక్ష్యస్తేహం శాదిమాంతాం ప్రపన్నం. అది ఇంపార్టెంట్ వర్డ్ భగవద్గీతలో. ఇంతకీ భగవద్గీత అంతా ఎందుకు? ఋషి అవటానికి. ఋషి అవటానికి కాదు, మనం ఆల్రెడీ ఋషులమే అని తెలుసుకోవటానికి. కార్పణ్య దోషో భవత స్వభావం, నేను పిలిచేవాడిని, చెప్పినంత బాగా చెప్తున్నారు మాస్టర్ ఉండండి ఒక్క నిమిషం, నా కుటుంబాన్ని చూస్తూనే ఉంది, మీరు చెప్పిందంతా బాగానే ఉంది కానీ ఒక్క నిమిషం మీరు ఆగండి, నేను ఒక్క నిమిషమే కాదు, నేను కోటి జన్మలు ఆగాలి. ఇంకేంటే మీరేమవుతారో నాకు అనవసరం. ఇంచేత మీరు నేర్చుకుంటే నేర్చుకుంటారు, నేర్చుకోకపోతే నేర్చుకోతారు. అంచేత మీరు నన్ను అనుగ్రహించకండి, ఒక్క నిమిషం ఆగండి మాస్టర్. మీరు ఈ కాలం యొక్క విలువ అర్థం చేసుకోగలిగితే నెక్స్ట్ ఇయర్ లో ఈ క్లాసెస్ అన్ని జరగాల. ఈ క్లాసెస్ అన్ని జరగాలి. అందరూ అన్ని క్లాసులు అటెండ్ కాలేదు, అందరికీ అన్ని సబ్జెక్ట్స్లోనే ఇంట్రెస్ట్ ఉండదు. మీకు ఏ సబ్జెక్ట్ లో ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ సబ్జెక్ట్ ఎన్నుకోండి. అందుకు మిమ్మల్ని పిలిచింది నేను. ఈ క్లాసులన్నీ చెప్తాను నేను ఈ సంవత్సరం మొత్తం మీద ఎక్కడ ఎలాగా ఈ యాంగిల్లో ఆలోచించండి తప్ప వేదాంత ధోరణిలో నేను చెప్పను. మాకు వేదాంత ధోరణి మా గురువు గారికి తెలీదు. ప్రపంచాన్ని వదిలేస్తే సన్నాసులం నేను కావు. మాయా అని మేము అనుకోవటం లేదు ఈ సృష్టిని. నా ధోరణి కూడా అర్థం చేసుకోండి. అంతేత ఒకవేళ ఈ గురువు మాయ గురించి, ఋషులు మహాత్ముల గురించి, మోక్షం గురించి చెప్తాడు అనుకుంటే యూ హ్యావ్ కమ్ టు ఎ రాంగ్ మ్యాన్. మాకు తెలియదు ఈ మాయ అంటే ఏమిటో. మాకు తెలిసింది ఏంటి అంటే ఈ సృష్టి అంతా భగవత్ స్వరూపమే. ఇది కూడా భగవత్ స్వరూపే తప్ప ఈ భౌతిక జగత్తు మాయ కాదు. కానీ మనం ఏమి అనుకుంటున్నామో అది తప్పు. మనం సృష్టిని ఎలా చూస్తున్నామో అది తప్పు. అది అర్జునుడి బాధ యొక్క కూడా. నాకు అర్థం కావటం లేదు శ్రీకృష్ణ, నువ్వేమో నన్ను వీళ్లతో యుద్ధం చేసేయమంటున్నావు, వాళ్ళతో యుద్ధం చేసేయమంటున్నావు, మనం నన్ను ఏం చేయాలి? అంతేత మొట్టమొదటి భగవద్గీత మీకు ఏం నేర్పుతుంది అంటే శిష్య స్నేహం సాధిమాంతాం ప్రపన్నం అనేటటువంటి మానసిక స్థితి మీకు నేర్పుతుంది. అంతేత నేను చెప్పబోయేటటువంటి భగవద్గీత క్లాసెస్ లో మొట్టమొదటి మీరు ఇది నేర్చుకుంటారు. శిష్యులకు ఎలా చేయాలి, గురువుకి శరణాగతి ఎలా చేయాలి, గురువు చెప్పింది ఎలా వినాలి. నెక్స్ట్ ఏంటి, నువ్వు ఎప్పుడైతే అలా సమర్పణ చేసేసుకుంటావో భగవద్గీత ఏం చెప్తుంది నీకు అంటే, అనన్యాశ్చింత ఎంతో మాం ఏ జనా పరిభాషతే తేషాం నిత్యాభీష్టానాం యోగక్షేమం వాం. అక్కడ శిష్య స్నేహం సాధిమాంతాం ప్రపన్నం అనేటటువంటి ఒక లైన్ ఎలా ఇంపార్టెంట్, ఇక్కడ యోగక్షేమం వహామ్యహం, నువ్వు సమర్పణ చేసుకో, నీ యోగక్షేమాలు నేను చూసుకుంటాను. ఆ అనుభూతి నీకు రావాలి. కాకమ్మ కబుర్ లొద్దు ఇంకా మనకి కబుర్ లొద్దు వచ్చిన వేదాంతం వస్తుంది. మీకు ఆ అనుభూతి వస్తుందా? కెన్ యూ ఫీల్ ఇట్? నేను గురువుకి సమర్పణ చేస్తున్నాను, నేను శిష్యుడిగా మారాను, నిజంగా నా గురువు నా యొక్క యోగక్షేమాలను చూసుకోగలుగుతున్నాడు అనే అనుభూతి రావాలి. గీత చదివితే నీకు అనుభూతి కాదు, నీ జీవితం అలా మౌల్డ్ అయిపోవాలి. నాకు ఎవరి మీద ఇంకేమీ నాకు డిపెండెన్స్ లేదు. అదే సాయితత్వం నేర్పేది. అందుకే కృష్ణుడి బదులు ఆయన కూర్చున్నాడు అక్కడ. అర్థమవుతుందా? నేను కృష్ణుడి బదులు ఆయన కూర్చున్నాడు అంటే ఏంటో భూతి, అసలు అక్కడ ఏ విగ్రహం పెడదాం అనుకున్నాడు? కృష్ణుడు యొక్క విగ్రహం పెడదాం అనుకున్నాడు, అక్కడ పోయి ఈయన కూర్చున్నాడు. ఆయన చూపించాడు, నువ్వు నా వైపు చూడు, నేను నీ వైపు చూస్తాను. అనన్యాశ్చింత ఎంతో మాం యోగక్షేమం వహామ్యానికి ఆయన భాష. ఇంకేంటి సంస్కృత శ్లోకాలు మనకు అర్థం కాదు. కానీ సాయితత్వం అర్థమైనటువంటి వాళ్ళకి ఆయన నిజంగా మనకి వెన్నంట ఉండి ఎలాగా కాపాడతాడో అర్థమవుతోంది కదా. ఆ యోగక్షేమం వహామ్యహం మనం భగవద్గీత దగ్గర నేర్చుకోవాలి. అది కరెక్ట్ గా 9వ అధ్యాయంలో వస్తుంది, మిడిల్ ఆఫ్ భగవద్గీత. సరే, యోగక్షేమం వహామ్యహం అని గురువు తన పాత్ర తను పోషించాక శిష్యుడు ఏ స్థితికి ఎదగాలి అంటే, నష్టో మోహర స్మృతి లబ్ధ్వా తత్ప్రసాదాత్మయాచ్యుత స్థితోస్మిగత సందేహ కరిచేయుచ్చిన. ఇంకా ఆ మాట మీరు అనగలగాలి. దానికి ఆ స్థితికి రావటానికి కావాల్సినటువంటి గీతా క్లాసెస్ మనం నేర్చుకోవాలి. నేర్చుకుంటే ఏమర్థమవుతుంది? నువ్వు కూడా ఋషివే, విషి అంటే అర్థం ఏంటి? పరిణామక్రమం నాకు తెలిసింది. పరిణామక్రమంలో మనం అందరం కూడా భాగస్వాములమే. ఎవరు ఎక్కడ పుట్టారో, ఏ జాతిలో పుట్టారో, ఏ మతంలో పుట్టారో, అదంతా కూడా మీకు అవసరమే పరిణామక్రమంలో అని అర్థమయ్యేటప్పుడు ఈ జాతి మత కుల వైషమ్యాలు ఉండవు. అదే అర్థం కాక అసలు హిందూ మతం ఎందుకు కావాలి, క్రిస్టియానిటీ ఎందుకు కావాలి, ముస్లిం మతం ఎందుకు, అన్నీ అవసరమే. మీరు పరిణామ క్రమంలో అన్ని మతాలలోంచి అన్ని జాతులలోంచి వెళ్ళవలసినదే. అది మీకు అర్థమవుతుంది. భగవద్గీత యొక్క ఆ కోణంలో మనం ఎలా ముందుకు వెళ్ళగలము అన్నది ఆలోచించండి. ఇంద్రు ఇదంతా చెప్పుకొస్తున్నాను. ఈనాడు మానవ శరీరధారి అయినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఒక విషయం అంటే ఏంటో అర్థమైంది కదా. ఇప్పుడు పరిణామ క్రమంలో తన పాత్ర తెలుసున్నట్టు మనకి తెలుసా? పరిణామ క్రమంలో ఏం తెలుసా? ఎందుకు మనం ఫలానా తల్లిదండ్రులు పుట్టామో తెలియదు. ఎందుకు మనకి బాధలు వస్తున్నాయో తెలియదు. ఎందుకు ఒకళ్ళకి ఎయిడ్స్ వస్తున్నాయి, ఒకరికి క్యాన్సర్ వస్తున్నాయి, ఒకరికి హార్ట్ అటాక్ వస్తుంది, ఏంటి గందరగోళం అంతా? అసలు అంత గందరగోళంగా ఉంది. నన్ను మనుషులు ఏమడుగుతారో తెలుసా? మాస్టర్ అసలు ప్రేమమయ కరుణామయమైనటువంటి తండ్రి, ఇన్ని కష్టాలు ఎందుకు తేవాలి? పుట్టినరోజు నాడు ఒక తండ్రి చాలా ప్రేమగా అబ్బాయికి 100 రూపాయలు నోటు ఇచ్చి నాయన ఎంజాయ్ అన్నాడు. ఈ మహానుభావుడు తాగుడు తాగి కారు నడుపుతూ యాక్సిడెంట్ చేస్తున్నాడు. తండ్రిని పెడుతున్నాడు, నువ్వు కరుణామయుడు కదా, నా కాలు ఎందుకు విరక్కొట్టావని. కాలు ఎవరు విరక్కొట్టాడు? తండ్రి విరక్కొట్టాడా? ఎవడు విరక్కొట్టాడు? నీ కర్మ. నువ్వు చేసుకున్న ఈ వ్యవహ పనులన్నీ, నువ్వు రోగగ్రస్తుడు అవుతూ ఉంటే ఎవడేం చేస్తాడు? నువ్వు సుఖంగా జీవించలేకపోతే ఎవడేం చేస్తాడయ్యా నిన్ను? అది ఎందుకు అర్థం కాదు నీకు? ఎప్పుడు నేను మనుషుల్లాగా వ్యక్తిత్వం గల వ్యక్తుల్లాగా నా జీవితం నా చేతుల్లో తీసుకుంటానని అంటారు మీరు. అది తీసుకోగలగాలి అంటే సురక్షధార ఈ ఆధ్యాత్మిక జగత్తు కత్తి మీద సాము వంటిది అంత ఈజీగా మనకి రాదు. కనుక ఉపనిషత్తులు చదువుకోవాలి మనం. పరిణామ క్రమంలో మనము పొందుతున్నటువంటి కష్ట సుఖాలన్నిటికీ కూడా బయట ఎలా పడాలి అనేటటువంటి విద్య ఉపనిషత్తుల్లో చెప్పబడితే ఆ విద్యను వదిలేసుకుని ఉపనిషత్తులు మనం ఎలా ఉపయోగించుకుంటున్నాం? జీవితం నుంచి పారిపోవటానికి ఉపయోగించుకుంటున్నాం. ఏ ఉపనిషత్తు కూడా జీవితం నుంచి పారిపోవాలని చెప్పలేదు. భగవంతుడు తెలియాలి ఎందుకు ఇలాంటి పిచ్చి పిచ్చి ధోరణులు ఏర్పడుతున్నాయో. ఈ అజ్ఞానంలోంచి బయటపడాలి మనం. దానికి ఉపనిషత్తుల క్లాసులు కూడా కావాలి. మీకు అర్థమవుతుందో? మనం చిన్న సిలబస్ ఎంత ఉందో నెక్స్ట్. కానీ ఇది నా చేతిలో ఏం లేదమ్మా, నా చేతి చెప్పగలను చేయగలను. కానీ నేను ఒక కండిషన్ చెప్పుకున్నాను. నేను ఊకదంపుడుగా లక్షలాది మందికి నేను చెప్పదలుచుకోలేదు. ఇది ఊకదంపుడు వ్యవహారం కాదు. ఇది ఆధ్యాత్మిక విద్య ఒక విద్య. ఆ విద్య నేర్చుకోవటానికి కావలసినటువంటి మానసిక స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు మీరు మీ సబ్జెక్ట్ ఎన్నుకోండి. ఏ సబ్జెక్ట్ అయినా అవుతుంది ఎందుకోండి. ఉపనిషత్తుల్లో 10 ప్రముఖమైనటువంటి ఉపనిషత్తులు ఉన్నాయి. ఆ 10 ప్రముఖమైనటువంటి ఉపనిషత్తుల్లో కూడా మనకి అమరత్వాన్ని సాధించగలిగేటటువంటి ఉపనిషత్తులు కఠోపనిషత్తు, పంచాగ్ని విద్య, నచికేత విద్య. దాంతో మనం ఉపనిషత్తులు అవి మొదలెట్టుకుంటాం. ఇదంతా సాయంత్రం లోపల మీరు నాకు నెక్స్ట్ ఇయర్ టైం టేబుల్ ఇవ్వాలి. నేను సిలబస్ ఇస్తున్నా అంతే. అర్థమవుతుంది కదా? మీరు అందరూ కూడా అన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేయకండి. వద్ద పని చేయకండి. ఒక్కొక్కళ్ళు ఒక యాంగిల్ ఎదగండి. ఆ ఎదిగిన వాళ్ళు మీరు నిష్ణాతులు అయిపోతే 2-3 నెలలలో ఆ యాంగిల్లో 10-20 మంది అయినా ఆ సబ్జెక్ట్ నేర్చేసుకుంటే ఇంకా మీరు విస్తరించండి. ముందు ఆంధ్రప్రదేశ్లో, తర్వాత ప్రపంచం అంతటా. అర్థమవుతుంది కదా? అంతేత మొదటి 3 నెలలు మీరు ఏదో ఒకటి గీతా క్లాసెస్ మీరు ఎవరైనా పెట్టుకోదలుచుకుంటే పద్ధతిగా పెట్టుకోండి. 10-10 రోజుల కంటే ఎక్కువ పెట్టుకోకండి. క్లాసెస్ పెట్టిన తర్వాత మధించండి ఆ క్లాసెస్ ని. ఓ 15 రోజులు 10 రోజులు మధించాక మళ్లీ క్లాసులు పెట్టుకోండి. మళ్లీ 10 రోజులు అయ్యాక మళ్లీ క్లాసులు పెట్టుకోండి. అంటే ఒక నెలలో 2 క్లాసులు వస్తాయి అంతే కదా. 10 రోజులు మళ్ళా 10 రోజులు గ్యాప్, మళ్ళీ 10 రోజులు, మళ్ళీ 10 రోజులు గ్యాప్, మళ్ళా 10 రోజులు. అలా 2 నెలలు మీకు 4 క్లాసులు వస్తాయి. లైన్ లో పడిపోతారు. మీరు లైన్ లో పడిపోయాక ఇంకా మీరు చెప్పటం మొదలెట్టండి. ఖచ్చితంగా ఈ ప్రణాళికను మీరు అవగాహన చేసుకోగలిగితే నెక్స్ట్ డిసెంబర్ కి ఆంధ్రప్రదేశ్ లో ఒక ఆధ్యాత్మికమైనటువంటి క్రాంతిని మనం తీసుకురాగలం. దీనికి నాకు ఎవరి సహాయ సహకారం అక్కర్లేదు, మీ సహాయ సహకారాలు ఉంటే చాలు. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ప్లాన్డ్ గా ప్లాన్ చేసుకోగలిగితే దాని గురించి చర్చించుకోండి తప్ప ఇక్కడికి వచ్చాము భోజనం చేసాము వెళ్ళిపోయాము వద్దమ్మా. అర్థమవుతుంది కదా విషయాలు. అంతేత ఈ భగవద్గీత ఉపనిషత్తులు మనకి దేని గురించి చెప్తాయి, కర్మ సిద్ధాంతం గురించి చెప్తాయి. మనం ఋషులము అని మనకి గుర్తు చేస్తుంది. ఈ ఋషులము అని గుర్తు చేసినప్పుడు మనం నష్ట మోహ స్మృతి లబ్ధ తత్వ సాధాత్మయాచ్యత స్థితోస్మిగత సందేహ పరిచయ మనలో ఉన్నటువంటి ఆ సాయి, మనలో ఉన్నటువంటి ఆ గురుదేవులు, మనలో ఉన్నటువంటి ఆత్మతత్వం, మనం ఎలా నడవమంటే అలా నడుస్తాం. మనలో ఉన్నటువంటి ఆత్మ మాట మనం వింటలే. నాలో చాలా మంది అడుగుతారు మాస్టర్ నేను పాప ఎందుకు చేస్తున్నామండి, మన నాలో భగవంతుడు ఉంటే అంటే అడిగిన వాడికి వాడు చేసింది పాపం తెలుసు కదా, తెలీదా, తెలిసే కదా అడిగేది. అది పాపం అని ఎవరు చెప్పాడు వాడికి, వాడిలో ఉన్న భగవంతుడేగా. నువ్వు చెప్పిన మాట వినకపోతే భగవంతుడి మీద ఏడుస్తాయండి, అది పాపం అని చెప్పాడు కదా. చెప్పాక నువ్వు వినకపోతే ఆయన ఏం చేస్తాడు, నీ కర్మను ఆయన అయితే చెది తరహా గురువు అన్నాడు. నువ్వు ఏ గంగలో దిగుతావో దిగు అన్నాడు అర్జునుడిని. అంచేత ఈ ఆధ్యాత్మికత ఈనాడు వెర్రి వేషాలు వేస్తోంది. ఆధ్యాత్మికత పేరుతో అనేక భ్రాంతులు ముఖ్యంగా భారతదేశంలో ఏర్పడుతున్నాయి. ఆ భ్రాంతుల గురించి నేను మాట్లాడటం లేదు. మనకి నేను చెప్పినటువంటి విషయం కరెక్ట్ అనిపిస్తే కండిషన్ అది, మళ్ళీ మీకు నచ్చాలి యథేచ్ఛతి సదాకుడు. మీకు నచ్చితే మాత్రం దయచేసి నిద్రపోకండి, ఎలాగో అలాగా ఈ మొత్తం ప్రణాళిక వేసుకోండి. ఈ మొత్తం ప్రణాళిక వేసుకున్నాక శ్వాస మహావిజ్ఞానం ఊపిరి పీల్చుకుంటే ఏమవుతారని చెప్పాను మీరు, ఏ ఋషి అవుతారు, దేవర్షులు అవుతారు. ఆ దేవర్షులకి కావలసినటువంటి సాధన విజ్ఞానం మొత్తము కూడా లారీ మాసయ 700 రకాల శ్వాసలను మనం భగవద్గీత ద్వారా అందజేశాడు. భగవద్గీతలో ఉన్నటువంటి ఒక్కొక్క శ్లోకము ఒక్కొక్క శ్వాస పీల్చుకునేటటువంటి విధానము, అదే సూర్యుడి యొక్క 700 కిరణాలు. భగవద్గీతలో ఉన్నటువంటి ఒక్కొక్క శ్లోకము సూర్యుడి యొక్క ఒక్కొక్క కిరణము, అందుకే దాన్ని యోగ శాస్త్రము అన్నాం. అవన్నిటినీ కూడా ఒక సంవత్సరం లోపల మీరు నేర్చేసుకోవచ్చు. నేను నేర్పడానికి రెడీగా ఉన్నాను. ఇంకా మీ కామన్ సెన్స్ మీ తెలివితేటలో ఎలాగ ఉపయోగించుకుంటారో నన్ను అని, కానీ దయచేసి నన్ను అడగకండి ప్రణాళిక ఏంటో. ఇంతేంటే 22 సంవత్సరాలు బట్టి నేను ప్రణాళికలు వేస్తూనే వచ్చాను, నా పప్పులు ఏమి ఉడకలే. మీరు సీరియస్ గా ఏం నేర్చుకోకండి. కానీ ఇప్పుడు నేను మీకు సీరియస్ గా ఓ ప్రణాళిక ఇస్తున్నాను. ఇన్ని విషయాలు ఉన్నాయి నాయన మీరు నేర్చుకోవడానికి. ఇదంతా కాకుండా పతంజలి యోగ శాస్త్రం గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు యోగము యొక్క 8 రంగాల గురించి మాట్లాడుకుంటాం. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. ఇందులో ప్రస్తుతం మనకి అర్థమైంది ఏంటి అంటే ఆసన ప్రాణాయామాలు యొక్క బాహ్య స్వరూపం మాత్రమే ఈనాడు ప్రపంచంలో చెప్పబడుతున్నాయి. కానీ ఆసనాలు మీలో దేవతత్వాన్ని దింపడానికి ఉపయోగపడతాయని ఇప్పటికీ అర్థం కావటంలే. గరుడాసనం వేసుకుంటే కృష్ణతత్వం దిగుతుంది, భుజంగాసనం వేసుకుంటే శివతత్వం దిగుతుంది, మయూరాసనం వేసుకుంటే సుబ్రహ్మణ్యస్వామి అంటే అర్థమవుతుంది, కార్తికేయుడు యొక్క శక్తి దిగుతుంది. ఆసనాలతో దేవతత్వాలు ఎలా దింపుకోవాలో ఋషులు చెప్పారు. ఋషులకి వాళ్ళ ఇచ్చా మాత్రంతో రోగం నయం చేయగలిగే వాళ్ళకి ఆసనాలు ఎందుకు ఆరోగ్యానికి, అందుకోసం వాళ్ళు ఆసనాలు ఉపయోగించుకోలేదు. దేవత్వాన్ని దింపటానికి ఆసనాలు ఉపయోగించుకుంటే మనం ఇంత అద్భుతమైనటువంటి మానవ జీవితం ఎందుకు ఉపయోగించుకుంటున్నాం అంటే ఆహార నిద్ర భయమైందించ దీనికి ఉపయోగించుకుంటున్నాం. అంటే జంతువులలాగా జీవించడానికి ఉపయోగించుకుంటున్నాం మనం, అవునా కదా. అంతకంటే మనం ఘనకార్యాలు ఏం చేస్తున్నాం, ఆహారము, నిద్ర, భయము, మైథునము, అంతకంటే ఎక్కువ ఏమైనా చేస్తున్నాం. అలాగే ఈ ఆసనాలు ఎందుకు అంటే మీ డయాబెటీస్ తగ్గించుకోవడానికి. ఇందుకు తగ్గదయ్యా, డయాబెటీస్ లో ఏమీ కాదు, నువ్వు కరెక్ట్ గా పద్మాసనంలో కూర్చోగలిగితే అన్ని రోగాలు పోతాయి. రోజుకు 1 గంట ఇన్ని ఆసనాలు ఏం నువ్వు వేసుకోవక్కలే అమ్మాయా మాస్టర్, మేము ఈ ఆసనాలు వేరేగా చేస్తున్నాం, పద్మాసనంలో కూర్చుంటాం. వద్దమ్మా, షార్ట్ కట్స్ ఏమీ లేవు ఏ విద్యకి కూడా. అంతే ఆసనాలు యొక్క ఆ దేవత అవగాహన సామర్థ్యాన్ని మళ్ళీ మనం చెప్పుకోవాల్సి వస్తుంది. ప్రాణాయామంలో ఉన్నటువంటి పరిణామ క్రమాన్ని మనం తెలుసుకోవాల్సి వస్తుంది. యమ నియమాలలో ఆ యమ నియమాన్ని పాటిస్తే వచ్చేటటువంటి సిద్ధుల గురించి మీకు తెలియాలి. అహింస కనుక మీరు పాటిస్తే తత్ సన్నిధో వైరత్యాగ, మీరేం పెద్ద పెద్ద సాధనం చేయకలే, అహింస పాటిస్తే చాలు, అతని సన్నిధానంలో వైరం ఉండదు. అపరిగ్రహం కనుక పాటిస్తే భూమిలో ఉన్నటువంటి రత్నాలు తెలుస్తాయి. యమ నియమాలు అందుకోసం ఆ సిద్ధులు. అంచేత ఏది పట్టుకో తెలుసుకున్నా కూడా అనంతమైనటువంటి జ్ఞాన శబ్ద సంపద మన పుస్తకాలలో, మన యోగ శాస్త్రాలలో ఉన్నాయి. ఉత్తిని పైపైన ఒక శ్లోకం, రెండు శ్లోకాలు, మూడు శ్లోకాలు చదువుకుని ఎందుకు పనికిరానటువంటి మాటలు మాట్లాడుకుంటూ ఆధ్యాత్మికత అనేటటువంటి ఈ గందరగోళం నుంచి మనం బయటపడాలి. ఎలా బయటపడతాం ఏమిటో దానికి నిన్న ప్రణాళిక చెప్పాను కదా, దాని గురించి మీరు మాట్లాడుకోండి. కానీ ఎంత చెప్పుకున్నా కూడా మెయిన్ ఏంటంటే ఆహారం. ఎందుకంటే ఆహారం తింటేనే మనస్సు పనిచేస్తూ ఉంటుంది. మరి రెండు పదయ్యాక కూడా ఆహారం తినకపోతే మనస్సులు పనిచేయవు కనుక. సరేనా, ఇది క్లుప్తంగా మనం ఈ గురు పూజా మహోత్సవాల్లో డిస్కస్ చేసుకున్నటువంటి విషయాలు. ఇంకా ఇలా ఇలా మీరు మాట్లాడుకుంటూ ఉంటే శ్రీరామ్ శర్మ ఆచార్య దగ్గర నుంచి గాయత్రి మహావిజ్ఞానం మనం తెలుసుకోవచ్చు, శ్రీరామ్ శర్మ ఆచార్య యొక్క యజ్ఞ విజ్ఞానాన్ని మనం తెలుసుకోవచ్చు. విజ్ఞానంలో 12 రకాలైనటువంటి విజ్ఞానం ఉన్నాయి. దాని యొక్క లాస్ట్ స్టేజ్ అశ్వమేధ యజ్ఞం. ఇంకా మీ ఇష్టం అమ్మా, ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే మీరు ఏం అడిగినా నేను చెప్పడానికి రెడీగా ఉన్నాను. కానీ కండిషన్ ఏంటి అంటే నేను చెప్పేటటువంటిది క్లాసుల్లాగా చెప్తాను తప్ప ఇంకా ఊకతంపుడు వ్యవహారం లాగా ఇంకా నేను చెప్పదలుచుకోలేదు. కానీ ఆహారం తీసుకోవటానికంటే ముందు నేను ఏం చెప్పాను మీకు, మనకి భారతీయ సంస్కృతిలో ఆవు యొక్క ప్రాముఖ్యత మనం మర్చిపోయాం కనుక ఆవు గురించి మనం మాట్లాడుకోలేదు. అంచేత శర్మ గారు మీరు వస్తారు, ఒకసారి ఆవు గురించి చెప్పండి గారు. ఈ ఆవు గోశాలను చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఎలాగో అలాగ మనం సహస్ర గోశాలను 4 ఆంధ్రప్రదేశ్ లో నిర్మించాలి. ఎలాగా సంకల్పం మీది రైట్, జై గురుదేవ్. తర్వాత మాట్లాడుకోండి.
హరి మీరు మనం వచ్చిన వాళ్ళు చాలా మంది శ్రీకృష్ణ ఆనందాశ్రమంలో వచ్చి ఉన్నారు అనుకున్నాను. కానీ వాళ్ళు కూడా దాని గురించి కొంచెం చెప్తాను. మంగళగిరి మండలంలో ఎర్రబాలెంలో శ్రీకృష్ణ ఆనందాశ్రమం ఒక అనాథ పిల్లల ఆశ్రమం ఒకటి పెట్టాము. శ్రీరామ్ శర్మ ఆచార్య గురుదేవుల కృప వల్ల 30 కిందట నేను వారిని, నాకు కూడా కొంచెం సత్యం చేసి నేను కూడా ఏదైనా భూమి మీద భారం రాకుండా ఊరికి వచ్చి రాకుండా కాస్త ఏదో చేసిపోవాలని కోరాను. దానికి ఫలితంగా నాకు 94-95 నుంచి కృషి జరుగుతుంది. 99లో ఆ ఆశ్రమం పెట్టగలిగా బిల్డింగ్ కట్టి దాంట్లో పిల్లల్ని తీసుకొచ్చి ఇప్పుడు ఈ రోజున 36 మంది ఉన్నారు. ఈ పిల్లలకి గురుదేవుడు చెప్పినట్టు ఆవు పాలిస్తే బాగుంటుంది అనే మేధస్సు బాగా ఉంటారు, కాస్త బాగా చదువుతారనే ఉద్దేశంతో మొట్టమొదట్లో ఒక ఆవుని కొనుక్కొచ్చాం. అట్లా 15-20 ఆవులు అయిపోయి ఆ తర్వాత కొన్ని కటింగ్కి వెళ్ళే ఆవులు ఉన్నాయి, వాటిని మనం సంరక్షణ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో భగవాన్ మహావీర్ గోశాల పేరుతో ఒక గోశాల పెట్టాము. కొంతమంది మా మిత్రులు అందరం కలిసి ఇక్కడ కొన్ని చోట్ల ఆవుల్ని పంపు జరుగుతుంది, అక్కడ కటింగ్కి అమ్మటానికి తీసుకెళ్తారు. వాటిలో నుంచి 15-20-25-30 ఆవులు మంచి మంచి ఆవుల్ని తీసుకొచ్చేసి ఇక్కడ సంరక్షణ చేసుకుంటాం. దాదాపుగా 200 ఆవులు తీసుకొచ్చాం, అందులో కొన్ని దుర్బల్యంతో కొన్ని పోయిని, కొన్ని పెంచడానికి ఒక ప్రాణిగా వేసి ఒక మనిషికి పిల్లలను మనం ఎక్కడ దర్శిస్తాం. అట్లా ఒక్కొక్క ఆవుని ఎవరైనా పోషించే వాళ్ళు ఉంటే వాళ్ళని చిన్న దూరం నుంచి ఇచ్చేసి వాళ్ళు పోషిస్తా జాగ్రత్త చూడాలి. వాళ్ళకి మళ్ళీ అమ్మే హక్కు కానీ ఇంకొకరు దాన ఇవ్వటానికి కానీ ఆ అర్హత ఉండదు. అట్లా చేసి ఒక 30-40 ఆవులని అట్లా కొంతమందికి ఇచ్చాం. అక్కడ కూడా కొన్ని ఎంత చేసి ఎంత ఫారం రాయించి చేసినా కూడా మోసం జరుగుతుందని చెప్పి ఈ మధ్య అది ఆపేసాం. యూత్గా ఇప్పుడు ముఖ్యం వాళ్ళ ద్వారా వచ్చే తప్ప అది ఇవ్వటం లేదు. ఇప్పుడు మాస్టర్ గారు చెప్పినట్టుగా మొన్న వచ్చి మన ఆశ్రమంలో కార్యక్రమం పెట్టారు, అప్పటి నుంచి 1000 రావు అని చెప్పి అన్నారు. అంతకుముందు నేను 108 ఆవులు ఉంటే సరిపోతుంది అనుకున్నాను, కానీ ఇప్పుడు మాస్టర్ గారు చెప్పిన తర్వాత గురువుల దయవల్ల మాస్టర్ గారి దయవల్ల వచ్చే సంవత్సరం కల్లా ఎన్ని అయితే కనీసం శాతం లేకుండా సగవాన్ని అవుతాయని నేను ఊహిస్తున్నాను. అది మాస్టర్ గారిని ఆశీర్వాదం ఇవ్వమని చెప్పి సభంతో కోరుకుంటాను. ఆవు పాలు ఇవాళ ఆవు అంటే మనకి ఎవరికి ఈ పుణ్య దినాల్లో కానీ గృహప్రేతం కానీ లేకపోతే పుట్టలో పాలు పోసుకోవడం కానీ ఆవు గుర్తు వస్తుంది. అప్పుడు దాకా ఆవు ఏంటి, ఆవు ఎట్లా ఉంటుంది, ఆవు ఎట్లా బతుకుతున్నాయి అది మన ఎవరికి తెలియదు, దానికి అవసరం ఎవరికి లేదు. కనుక ప్రతి వాళ్ళు ఆవు పెంచుకోలేకపోతే వాళ్ళకి స్థలం లేకపోతే ప్రతిరోజు ఆవు కోసం ఏదో ఒకటి తీసి పెట్టి ఎక్కడ గోశాల ఉందో అక్కడ మీరు సంవత్సరానికి 6 నెలలకు ఒకసారి వెళ్ళి ఎంతో కొంత మీరు చేతనే ఇస్తే ఆవుల్ని పెంచడానికి చాలా బాగుంటుంది. ఈ ఆవుల్లో 33 కోట్ల దేవతలు ఉన్నారని మనందరికీ తెలుసు, ఫోటోలు చూసుకుంటాం అని. కానీ ఆవుని ఎవరైనా చంపితే లేకపోతే బజార్లో పడి ఉంటే అది బాధపడుతుంటే దానికోసం పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉండరు. అది ఇవాళ మన భారతదేశం మాస్టర్ గారు చెప్పినట్టు ఇదే ప్రాబ్లం. ఇవాళ ప్రతి ఇంట్లో ప్రాబ్లం అంటే కారణం ఆవుని మనం మర్చిపోయాం, దానికోసం ఇదంతా సమస్యలు. లేకపోతే సమస్యలు ఉండదు. దోగడ ఎవరికి రాజులకి ఎన్ని ఆవులు ఎక్కువ ఉన్నాయో అంతా మహారాజు అనేవాడు గోధన్. గోవులు ఎన్ని ఎక్కువ ఉంటే వాళ్ళంత పెద్ద రాజుని ఉండేవాడు. ఆవుల్లో ఆవు మూత్రం తాగినా ఎన్ని జబ్బులు పోతాయో అవి మన గురుగారు శ్రీరామశర్మ ఆచార్య గురించి రాసిన పుస్తకాలు ఉన్నాయి. దాంతో మేము కొన్ని మందులు కూడా గోమయంతో గోగ్రత్తు డయాబెటీస్ పని వచ్చి అన్ని చేస్తున్నాం. అది ఎవరైనా కొద్దిగా చేయగలిగాము, ఎందుకంటే అది సరైన యంగ్స్టర్ లేరు. అన్ని చూస్తున్నాను. అందువల్ల గురుదేవుని మన శ్రీరామ శర్మ ఆచార్య గారిని, మన రామకృష్ణ మాస్టర్ గారిని నాకు రాసిన వారు ఇవ్వమని చెప్పి, ఇవన్నీ చేస్తున్నా నాకు ఎక్కడ ఏ కోసం గర్వం రాకుండా ఉంటాను కానీ నాకు ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పి మేము ప్రముఖంగా ఏం చేస్తున్నాను, నాకు ఇస్తారని చెప్పి ఇది ఉంది.
ఇంకా రాజలక్ష్మి గారు యాంకర్ ఏంటి అయిందా ఫస్టి
ఇక నమస్కారం
మగరంగేందు బదలేగా ఎస్ సబ్బే శ్రీనాథ.